చాలా కాలం క్రితం
ఓ పిచ్చిరాజు గారు ఉండేవారు. ఆయన రాణి పిచ్చిదే, మంత్రులు అందరూ పిచ్చాళ్ళే. ఈ రాజుగారికి హఠాత్తుగా గొప్ప ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? అందరిలాగా పరిపాలన చేస్తే ఏం గొప్ప? అందరూ రాత్రి పడుకుంటున్నారు, పగలు మెలకువగా ఉంటున్నారు. కాబట్టి పగలు నిద్రవాలి, రాత్రి మెలకువగా ఉండాలి. పగలు చేసే పనులు రాత్రు, రాత్రులు చేసే పనులు పగలు చేయాలని శాసనం చేశాట మంత్రులు. భలే భలే మహారాజా, ఇది కదా గొప్ప ప్రభుత్వం అంటే అన్నారట. ఈ పిచ్చి మహారాజు గారి శాసనం అంతా తెలియనటువంటి ఒక గురు శిష్యులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రాగానే భటులు, రాత్రిపూట మెలకుగా తిరుగుతున్నారంటే ఇది పగల కదండి అంటే, కాదు మా రాజుగారి రాజ్యంలో పగలు రాత్రి, రాత్రి పగలైంది మీకు తెలియదేమో, ఇది పగలు అన్నారంటే వీ పగలేస్తారు కాబట్టి వెళ్ళి పడుకోండి అన్నారట. ఇది పెద్ద కష్టమైపోయింది వాళ్ళకి. ఇక్కడ ఈ ఊళ్ళో 4 రోజులు ఉందామంటే కష్టంగా ఉంది. ఎందుకంటే పగలేమో పడుకోవడం కష్టం, రాత్రేమో మెలకుగా ఉండడం కష్టం. పైగా పగలు పనులు కొన్ని, రాత్రి రాత్రి పగలు కొన్ని, పగలు చేయాలంటే కొన్ని చికాకులు వస్తాయి దీంట్లో. దాంతో ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి బాగా ఆలోచించారు. గురువుగారు చాలా తెలివైన వాడు నాగలాగా, అందుకని శిష్య ఇలా రారా అని పిలిచి ఈ రాజుగారికి ఒక గుణపాఠం చెబుదాం అన్నట్ట. ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తెగ పొగిడేశారు, అసలు ఇలాంటి రాజు ఉండడు, ఎవరికైనా పగలు రాత్రిగా, రాత్రి పగలుగా చేయాలని ఊహే వస్తుందా? అసలు నీ మేధావి శక్తి వేరు, అసలు బుద్ధికి బృహస్పతి, బృహస్పతిని ముందు బలాధారిని పొగడగానే ఆనందపడిపోయాడు. మీరెవరు? ఏమిటంటే మేము గొప్ప దేవవస్త్రములు నేస్తామండి, 6 నెలలు గనక మమ్మల్ని బాగా పోషిస్తే మీకు అద్భుతమైన వస్త్రములు ఇస్తాం. ఆ వస్త్రం కట్టుకున్నవాడికి ఇంద్రపదవి వస్తుంది, అసలు భూలోకంలో అటువంటి వస్త్రం ఉండదండి అన్నారట. ఈ పొగడతలకు లొంగిన ఈ పిచ్చిరాజు, అయితే దానికి ఏం కావాలంటే రాట్నం, కాస్త దూది ఇస్తే చాలు, మేము 6 నెలల్లో నేసేస్తాం అనగానే మంత్రిగారు మాకు కూడా కావాలన్నట. రాజుగారి భార్య రాణిగారు కూడా మాకు కావాలంది. అలాగే అందరికీ నేస్తాను, 6 నెలల్లో నేస్తాం. కానీ ఒక్క కిటుకు ఉంది ఇక్కడ, తల్లి గనక అపవిత్రురాలైతే, శీలవతి కాకపోతే, పవిత్రురాలు కాకపోతే ఈ వస్త్రం ఎవరికీ కనబడదు, కేవలం పతివ్రతల పుత్రుడికి మాత్రమే ఈ వస్త్రం కనబడుతుంది అన్నారు వీళ్ళు. వెంటనే రాజుగారు, మావిడ పతివ్రత, మా అమ్మ పతివ్రత, నేను పరమ పవిత్ర వంశమాణి, నేసేయండి అన్నట్ట. ఇక అందరూ మీసాలు మెలిట్టారు. మంత్రిగారు అలాగే అన్నారు, సేనాపతి గారు అలాగే అన్నారు, దండనాథుడు గారు అలాగే అన్నారు. దండనాథ సేనాపతి మంత్రి రాజులకి వాళ్ళ భార్యలకి వస్త్రాలు మొదలెట్టారు. ఏంలా రాట్నం ఉచ్చుకోవడం, ఉత్తుత్తినీళ్ళ తిప్పడం, శుభ్రంగా తినడం వీళ్ళ పని, 6 నెలలు పోషిస్తాన్నాడుగానే. అందుకని నెలలాడు గడిచాక రాజుగారు వస్త్రాలు ఎంతవరకు వచ్చాయో చూడమని దండనాథుడిని పంపాడు. దండనాథుడు రాగానే వీళ్ళు ఉట్టునే రాట్నం తిప్పుతూ చూశారండి ఎంత జిగేలు జిగేలు అంటున్నాయో, ఇంకెంత అండి 5 నెలల్లో ఈ వస్త్రాలు మీకు రెడీ అయిపోతాయి, అదేమో లేడీస్కి, ఇది జెంట్స్ కనగానే. ఈ దండనాథుడు బుర్రగొక్కుని అపవిత్రులు కనబడు అన్నారు, ఇప్పుడు ఈ వస్త్రం కనబడలేదంటే మా అమ్మ మీద అభాండం పడిపోతుంది అనుకుని వీరు కూడా అబ్బో ఏ వస్త్రం, అద్భుతం వస్త్రం, అద్భుతం అన్నాడు. అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా వాళ్ళు ఎంత గొప్ప నేతగాళ్ళు అండి, ఆ వస్త్రాలు జిగేలు జిగేలు పడ్డాయండి, నా కళ్ళు బయర్లు కమ్మేయండి, అసలు కళ్ళదోడు పెట్టుకుంటే కూడా చూడలేమండి, అంత కాంతివంతంగా ఉన్నారు పొగడగానే. ఇక రాజుగారు ఆనందపడిపోయాడు, ఎప్పుడు 5 నెలలు గడుస్తాయి, ఎప్పుడు బట్టలు వస్తాయి, అప్పుడు వేసుకుని మొత్తం నాగోలంతా తిరుగుదాం అనుకున్నాడు ఆయన. ఇంకో నెల గడిచాక ఈసారి సేనాధిపతిని పంపారు. ఆయన వచ్చి చూస్తే ఏం కనపట్ల, ఏమండి ఇదిగో దండనాథుడి గారికి దగదగమని కనపడి బట్టలు ఇవ్వనండి, ఇంకా కొద్ది రోజుల్లో పూర్తి అయిపోతున్నాయి అన్నాడు ఈయన. దండనాథుడి తల్లి గొప్పది కాబట్టి ఆయనకు కనపడ్డాయి, మా అమ్మ ఎంత దుర్మార్గురాలో దిక్కుమాలిన తల్లి, నాకు కనపడటం లేదు, ఇప్పుడు నాకు కనపడలేదంటే డేంజర్ అనుకుని, అసలు దండరాజుడు ఏం వర్ణించాడు వాడు మొహం, దానికంటే ఇంకా బాగున్నాయి అని వీడు ఇంకా పొగిడేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏం బట్టలు ఏం బట్టలు అండి, దండనాథుడికి సరిగ్గా కళ్ళు కనపడమండి, నాకు కనపడ్డాయండి, సూర్యుడు దాని ముందు బలాదూరండి, ఆ ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళ బట్టలు బంగారంలో మెరిసిపోతున్నాయండి అన్నట. ఇంకో 2 నెలలు గడిచింది. ఇంక 2 నెలల్లో బట్టలు పూర్తవుతాయనగా రాజుగారు ఈసారి మంత్రి గారిని పంపారు. మంత్రి గారు వచ్చి చూశారు, ఏవీ బట్టలు అంటే ఇవిగోనండి ఇవ్వండి, దగదగలాడిపోతున్నాయి కదా అన్నట్ట. ఇప్పుడు మంత్రి గారు కిరీటం తీసి బుర్రగొక్కుని, దండనాథుడికి కనబడి, సేనాధిపతికి కనబడి, నాకు కనబట్టలేదంటే మా అమ్మ ఎటువంటిదో అనుకుని వాళ్ళ అమ్మని కాస్త లోపల తిట్టుకుని, ఇప్పుడు నాకు కనబడలేదంటే నా జన్మ గురించి అందరూ లేనిపోని చర్చలు చేస్తారు, చిచ్చి అనుకుని పైకి మాత్రం లేని నవ్వు తెచ్చుకుని, మీరు నవ్వినట్టుగా నవ్వి, ఏం వస్త్రాలు, దేవతా వస్త్రాలు అంటే ఎంత గొప్పగా ఉంటాయని నాకు తెలియదు, లోపల 7 రోజులు పైకి వెళ్ళి ఏమి దేవతా వస్త్రాలని పొగిడి, మహారాజా అసలు మన దండనాథుడు సేనాధిపతి సరిగ్గా వర్ణన చేయటం చేతగాని వాళ్ళండి, భాష రాదండి వాళ్ళకి, ఏం బట్టలండి ఏం బట్టలండి అన్నాడు. ఇక రాజుగారికి లోపల పొంగు వచ్చింది, కానీ 2 నెలల దాకా వెళ్ళడానికి రా వీల్లేదు, 6 నెలలు అయ్యాక రావద్దన్నాడు ఆయన. అందుకని 6 నెలలు అయ్యాక ఉవ్విళ్ళు ఊరిపోతూ రాణిగారిని తీసుకుని మరీ వెళ్ళాడు. రండి రాణిగారు, రండి రాజుగారు, మీ తల్లులు మహాత్ములు, మీరు మహాత్ములు, మీరు చాలా గొప్పవాళ్ళని ముందే పొగిడేసి ఇదిగోనండి దండనాథుడికి, సేనాధిపతికి, మంత్రికి ధగధగ కనపడినటువంటి వస్త్రాలు, ఇది మీకు, ఇది మంత్రికి, ఇది సేనాధిపతికి, ఇది దండనాథుడికి, ఇది రాణిగారి చీర, ఇది మంత్రిగారి భార్య చీర, ఇది సేనాపతి భార్య మొదటి భార్య చీర, ఇది దండనాథుడి గారి 3వ భార్య చీర అన్నట్ట. రాజుగారు రాణిగారు కూడా లోపల కుళ్ళుకుపోయారు. రాణిగారికి కనబడదు, రాజుగారికి కనబడదు. నాకు కనబడలేదంటే మా అమ్మ గురించి రాజుగారు తెప్పుతాడని ఈవిడ, నాకు కనబడలేదంటే ఈవిడ తెప్పుతుందని ఆయన. పైగా అక్కడ దండనాథుడికి, సేనాధిపతికి, మంత్రికి కనబడిన డ్రెస్ మాకు కనపట్లేదంటే గాడ్ మమ్మల్ని బ్లెస్ చేయట్లేదు అనుకుని వాళ్ళు లోపల ఏదో గెస్ట్ చేసుకుని మొత్తం మీద పైకి అనమాట. ఏమి వస్త్రం! ఆహా, ఇంద్రుడి దగ్గర, కుబేరుడి దగ్గర, బ్రహ్మ దగ్గర ఎక్కడా లేని బట్ట అన్నాడు ఆయన. ఈ చీర ఏం చీరండి బాబు, ధగధగతగ ధగధగతగ ధగధగతగతగ జిగేల్ జిగేల్ అంది ఆవిడ. జిగేలు లేదు, బొగేలు లేదు అక్కడ. ఆ తదనంతరం ఈ చీరలు ఇలా చేత్తో ఉత్తుత్తిలో పుచ్చుకుని ఏదంటే కానుకలు ఇవ్వండి అనగా కానుకలు ఇచ్చేసాడు రాజుగారు వాళ్ళకి. 6 నెలలకి సరిపడ మొత్తం ఎంత మూట ఇచ్చేట, బస్తాలకు బస్తాలు. ఇవన్నీ ఎనుగు మీద వేయించి ఈ బట్టలు మేమే కట్టిస్తామండి అని లేడీస్ని పిలిపించి రాణిగారికి చీర కట్టండి అనగా వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే చీర కనపడలేదంటే వాళ్ళకి డేంజరు. అందుకని వాళ్ళు కూడా రాణిగారికి చేరిపి ఉత్తుత్తి చీర కట్టారు. రాజుగారికి ఈయన ఉత్తుత్తి పంచి కట్టాడు, అలాగే సేనాధిపతి గారికి, అలాగే మంత్రి గారికి, అలాగే దండనాథుడి గారికి. మీ అందరూ అంబారి మీద కూర్చోమని కానీ బట్టలు లేవని వాళ్ళకి లోపల తెలుస్తుంది, పైకి చెప్పలేరు. పైకి మాత్రం ఓహో అండవు. ఎక్కడికి ఎవరికి వాళ్ళకే కనపడకపోయినా ఈ చీర ఈ పంచే కనబడలేదంటే తమ తల్లి గురించి అవార్డు వస్తుంది. అందరూ ఆహా, రాజుగారి బట్ట, ఓహో రాణిగారి చీర అన్న మొదలెట్టారు. ఇక వీళ్ళని రథంలో కూర్చోబెట్టి పెడుతుంటే సిగ్గుతో రాజుగారికి బెంగగా ఉంది, రాణిగారికి సిగ్గు ఉంది, కానీ పైకి మాత్రం మా చీర అన్నాం. ఇలా ఊరంతా ఎవడికి వాడే టముకు 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 అని మొత్తం మీద వాడిని ఊరేగించారు. దేవవస్త్రాలు దేవవస్త్రాలు అని అందరూ పొగండి. ఆఖరిని ఏం జరిగింది, ఒక కుర్రాడు ఉన్నాడు, ఓ 8 ఏళ్ళ కుర్రాడు. ఏంటిది, రాణిగారును, రాజుగారు, మంత్రిగారు, మంత్రిగారి భార్య, సేనాధిపతి గారు, సేనాధిపతి గారి భార్య, దండనాథుడు, దండనాథుడి భార్య, గొడ్డిప్పు తిరుగుతారు మాకు వెళ్ళి అన్నాడు. అప్పుడు రాజుగారికి వెలిగింది. వెంటనే ఆయన రథసారథిని, ఒరేం రథం చెప్పరా, మా బట్టలు కనబడుతున్నాయంటే కనబడకపోతే మా అమ్మ మీద అభాండం వేస్తారండి, కనబడుతున్నాయండి అన్నట్ట. వెంటనే రాజుగారు ఆ పక్కన ఉన్నటువంటి గొడ్ల మీద వేసుకుని అంతఃపురానికి పరిగెత్తికెళ్ళి ఎవరక్కడ ఆ గురు శిష్యులు ఇద్దరిని తీసుకురండి, ఇంకెక్క గురు శిష్యులు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఏనుగు మీద వేసుకుని మరిగిపోయారు మొత్తం బంగారం అంతా. అప్పటి నుంచి దేవ వస్త్రములు అన్నారు, ఏమీ కనబడం దాన్ని. అద్భుతమైన కథలు కదండి మన పురాణ కథలు. అందుకని ఎవరైనా బట్టలు కట్టుకోకుండా ఉంటే దేవవస్త్రం దేవవస్త్రం ధరించాడు రాని వారన్నమాట. కాబట్టి దేవవస్త్రాలకు ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి, చాలా విచిత్రమైన పదాలు ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. ఈయన దేవవస్త్రం ధరించాడు ఇప్పుడు, అది అసలు రహస్యం. ఇక్కడ పురూరవ చక్రవర్తి అప్పటిదాకా గుడ్డలేనివాడు, ఆవిడిచ్చిన దేవవస్త్రం నిజంగా కట్టుకున్నాక ఊర్వశి ఎందుకు ఇంత అన్యాయం చేశావంటే, మేము వేశ్యలం, అందున దేవలోకంలో వేశ్యలం, మేము ఒక చోట ఉండడానికి కుదరదు, అసలు మా ప్రేమని శాశ్వతమని ఎవరు అనుకోమన్నారయ్యా, పరమాత్ముడిని తలుచుకుని ముక్తి పొందక ఈ అశాశ్వతమైన సౌందర్యం కోసం వెంటబడతావా, ఈ దిక్కుమాలని శరీరం మీద నీకు ఇంత వ్యామోహమా, నా మీద, నా శరీరం మీద, ఈ సౌందర్యం మీద పెట్టిన ప్రేమలో రవ్వంత శివుడి మీద పెట్టుంటే నువ్వు ఎప్పుడో ముక్తి పొందేవాడు, ఎప్పుడో ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించేవాడు, 10 మందికి పనికొచ్చి ఒక గొప్ప కార్యం చేసి కీర్తి తెచ్చుకో, అంతేకాని స్త్రీ వ్యామోహంతో పాడైపోయి పిచ్చివాడయ్యాడనే కీర్తిని వద్దు. ప్రస్తుతం నీ కీర్తి ఉంది, కానీ ఏమిటా కీర్తి, ఊర్వశీ వ్యామోహము వలన భ్రష్టుడైన పురూరవుడు అని ప్రజలు నిన్ను కీర్తిస్తున్నారు, ఆ కీర్తి నీకు కావాలి. అలా కాదు, భగీరథుడు గంగని తెచ్చినట్టుగా నువ్వు కూడా ఏదన్నా భూమికి తెచ్చి ఉంటే నీ పేరు 10 కాలాలు నిలబడుతుంది, శివార్చన ధురంధరుడవై మహాకీర్తి పొందు అనగానే వీడికి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే కుమారుడు నహుషుడికి పట్టాభిషేకం చేశాడు, మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు, వింధ్య పర్వత ప్రాంగణం దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ ఒక ప్రాంతంలో కూర్చుని అతి కఠోర దీక్షతో శివుడి కోసం పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 సంవత్సరముల కాలం కఠోర తపస్సు చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 ఇయర్స్ కూర్చున్నవాడు లేవలేదట. అసలు సాధారణంగా తపస్సు చేసేవాడు స్నానాలకో కాలకృత్యాలకో లేస్తారు, కానీ నిష్ఠాగరిష్ఠుడై శివుణ్ణి పూజిస్తున్న ఈయన కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోయాడు. ఈయన శరీరం మీద పుట్టలు పోసేసాయి, ఆ పుట్టల మీద వెదురు మొక్కలు కూడా మొలిచాయి. చీమలు, దోమలు, కండచీమలు, అడవి ఈగలు ఈయన శరీరం మీద వాలి చర్మం తినేసాయి, మాంసం పీల్చేసాయి, రక్తం తాగాయి, కొవ్వు మొత్తం లాగేసాయి, అస్థిపంజరం మిగిలింది కేవలం. విఠలాచార్య సినిమాల్లో అని వస్తుంది సరే, మనకు పాత సినిమాల్లో అలాంటి అస్థిపంజరం అయిపోయేటవాడు. హిరణ్యకశిపుడు ఇలాంటి తపస్సు చేశాడని మనకి భాగవతంలో ఉంది. ఎక్కడో కొద్దిమంది అలాంటి వాళ్ళు చేశారు. రావణాసురుడు అంత కఠోరంగా చేశాడు ఇంత తపస్సు. వృత్రాసురుడు వెళ్ళి అలాంటి తపస్సు చేశాడు. ఇవాళ ఈ పురూరవుడు అటువంటి తపస్సు చేశాడు. దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీక మందింద్రియ భ్రంశం వ్యంతయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చనో. బ్రహ్మ అంటాడు హిరణ్యకశిపుడి తపస్సుకి వచ్చి అలాంటి తపస్సు చేశాడు ఈయన. ఒళ్ళంతా పుట్టలు పోసాయి, ఆ పుట్టల్లోంచి వెదురు మొక్కలు మొలిచాయి, గరిక మొలిచింది, నీ శరీరం అంతా ఈగలు చీమలు చేరాయి. దంశములు అంటే అడవి ఈగలు, ఇంతంత ఈగలు. అవి కుడితే గేదెలకు కూడా రక్తం వస్తుందండి. మీరు చూడండి, గేదె ఈగలు అని ఉంటాయి, అవి కుడితే పాపం గేదెలు కూడా దోమలకు తట్టుకోలేవు ఆ ఈగలకి. అడవి ఈగలు కుట్టాయంటే చర్మం కందిపోయి పుండైపోతుంది, నెత్తురు వరదై గారిపోతుంది. అటువంటి దంశవ్రాతములు, ఇంతంత పిపీలికలు, చీమలు రక్తమాంసాలు పీల్చేసాయి, చర్మం లేదు, రక్తం లేదు, మాంసం లేదు, ఇంక మిగిలిందేముంది, కేవలం ఎముకల పోగు. ఎలా బతికవయ్యా అసలు అన్నాడు బ్రహ్మే ఆ శరీరాన్ని చూచి. ఎముకల పోగులో ప్రాణములు ఎలా నిలబడ్డాయి, అసలు నీ ప్రాణం ఎలా తట్టుకుంది, నువ్వెలా ఓర్చుకున్నావు, ఓరి ఓరి నువ్వు రాక్షస తపస్సు చేసావురా అన్నాడు ఆయన. అంతటి తపస్సు చేసేట పాప ఆయన. ఎప్పుడైనా వ్యసనములకు గురైన వాడు, నేను పాపాత్ముడి అయ్యానని పశ్చాత్తాపం పొందినవాడు ఒక్కసారి మంచి మార్గంలోకి వస్తే వాడంత మొండేవాడు ఉండడు. వాడు అలా తపస్సు చేస్తాడు. రోజూ జపం చేసేవాడు పెద్దగా చేయరట. పూర్వం చలమని ఉండేవాడు గుడిపాటి వెంకటాచలం. వాడంత పాపాత్ముడు లేడు. ఒక్కసారి రమణ మహర్షుల దగ్గరికి వెళ్ళాడు, వాడి జాతకమే మారిపోయింది, ఇంక అంత తపస్సు ఎవడు చేయలేదు. అయ్యో నేను పిచ్చి పుస్తకాలు రాసి ప్రపంచం పాడు చేశాను, ఆ పుస్తకాలు చదువుకునే వాళ్ళు ఇంకా పాడేది వస్తుందని నేను మాత్రం బాగుపడ్డాను, తర్వాత ఏడ్చాడు ఆయన. చాలామంది అంతే, మొదట్లో భ్రష్టులు తర్వాత శిష్టులు అయిపోతారు. వాళ్ళకి మార్పు వస్తుంది. మార్పు వస్తే ఎంత భక్తి అండి వాళ్ళకి, ఎటువంటి పాటలు పాడతారండి. కానీ ఈలోపు వాళ్ళ వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఏ జన్మెత్తినా జన్మలో శివార్చన చేసే జన్మ కావాలన్నాడు మహానుభావుడు శంకరుడు అనమాట. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకర, నీ దివ్య కథామృతం తాగాలి. ఏ జన్మెత్తినా పర్వాలేదు, నాకు పునర్జన్మ లేకుండా మోక్షం ఇమ్మని కోరను. నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి, ముక్తి ఇయ్యి, నీ లోకానికి పట్టుకుపోని కోరను. నేను ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, కానీ ఆ జన్మలో పరమ పవిత్రమైన నీ కథామృతం త్రాగాలి. పద్మాగర్ గారు నీ గురించి చెబుతూ ఉంటే శ్రద్ధగా అక్కడ కూర్చుని వినాలి. నీ గుణములు రోజు కీర్తించాలి. చంద్రశేఖర చంద్రశేఖర అంటూ నీ గుణములను వర్ణించాలి. నీ పాదసేవ చెయ్యాలి. నీ పాదసేవ అంటే గుడి బడి చేయటమే నీ పాదసేవ. నీ అర్చన సమయంలో అక్కడ సేవ చెయ్యాలి మేము. అలాంటి బతుకు మాకు ఏ జన్మలో అయినా ఇవి నాకు రావాలి అన్నాడు ఆయన. కాబట్టి మనం పునర్జన్మ వద్దని కోరుకోకర్లా. ఏమో ఇంకో జన్మ రావచ్చు, కానీ ఆ జన్మలో మళ్ళీ మేము ఉత్తమ జన్మెత్తాలి, నిన్ను సేవించాలి. మాకు భుక్తికి ముక్తికి లోటు ఉండకూడదు. మేము తీర్థయాత్రలకు తిరగడానికి డబ్బియ్యి, పురాణం వినడానికి డబ్బియ్యి, దానములు చేయడానికి ధనమియ్యి, నిత్యం నీ అర్చనలు అభిషేకములు చేసుకోవడానికి కావలసినంత ఇయ్యి. అలాంటి పవిత్రమైన మనస్సు జన్మ అయ్యి అది కోరుకోవాలండి. ఎందుకు ఆయనకి సమర్పించకపోతే అపవిత్రమైన ఈ శరీరం ఎందుకండి? నిజంగా అర్జునుడు ద్రోణాచార్యుడితో నీకు సమర్పించని నా జన్మ ఎందుకన్నాడు, గురువుగారికి నా శరీరం సమర్పించకపోతే ఎందుకన్నాడు. మహానుభావుడు ప్రహ్లాదుడు నారదునితో ఈ శరీరం నాకు వచ్చింది, ఇది నీ పాదాల చెంత సమర్పిస్తున్నానన్నాడు. అలా ఎంతోమందిని విప్రనారాయణుడి దగ్గర భ్రష్టురాలుగా అయిపోయిన దేవదేవి రంగనాథ ఈ శరీరం ఎందుకు నీకు సమర్పించకపోతే అంది. రుక్మిణీదేవి కృష్ణుడితో ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మవేళ ఎన్ని జన్మములకు అన్నది, నీకు దాస్యం చేయకపోతే ఎందుకు అన్నది. అది జన్మ అంటే ఈ ప్రపంచంలో జన్మ అంటే ఉత్తమ జన్మ అంటే మీలాంటి వాళ్ళది అనమాట. ఈ పురాణాన్ని ప్రోత్సహించేవారు మీలాంటి వాడు పెరిగితేనే దేశం బాగుపడుతుంది. అప్పుడు ఇప్పటికే మనకి ఆ విశ్వనాథాలయం అద్భుతంగా తయారయ్యింది, రామాలయం వస్తోంది, సౌరాష్ట్రాలయం అద్భుతంగా తయారైంది, మధురలో కూడా కృష్ణ జన్మస్థానం కూడా మనకు ఒక మహాలయంగా తయారయ్యి వస్తుంది. అలాంటి వాళ్ళు మనకు కావాలి. అందువల్ల ఈయన కఠోర తపస్సు చేసి శరీరం అంతా చిక్కిపోయిన శల్యావశిష్టుడైపోయాడు. శల్యం అంటే ఎముక, అవశిష్టం అంటే మిగిలింది. శల్యావశిష్టం అంటే ఎముకలే మిగిలే శరీరంలో ఏం లేదు కదా, అది బ్రహ్మకి ఆశ్చర్యం కలిగించిందనమాట. అప్పుడు బ్రహ్మ వెంటనే నీకేం కావాలో కోరుకో అంటే, నాకు శివానుగ్రహం వచ్చేదాకా తపస్సు మానను, బ్రహ్మదేవ నువ్వు నన్ను అనుగ్రహిస్తే శివుణ్ణి పంపించు అని మళ్ళీ అలాగే, అసలు కళ్ళే లేవు, ఏమున్నాయి గాజు కళ్ళు అలా మిగిలే, పాపం చర్మం లేదు కదా, అలాగే ఉన్నట్ట. ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే శివుని దగ్గరికి వెళ్ళాడు. మహేశ్వర, ఈ పురూరవస్ చక్రవర్తి గారి తపస్సు చూసావా? పురూరవ సకారాంత శబ్దం అవడం వల్ల పురూరవ చక్రవర్తి, పురూరవస్ చక్ర రెండు ఉన్నాయి. పురూరవ శబ్దం అకారాంత పుల్లింగం ఉంది, సకారాంత శబ్దము ఉంది. విశ్రవ శబ్దం కూడా అటువంటిదే, అందుకే విశ్రవో అంటాం మనం, విశ్రవసహ అంటాం. పురూరవుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకి నాకే హృదయం కరిగిపోయింది. ఆయనకి ప్రాణం మిగిలింది తప్ప శరీరంలో ఏమీ లేవు. నీ దర్శనమైతే కానీ తపస్సు ఆపడు. అతడు మరణిస్తాడా లేక చంద్రశేఖర కరుణతో పునర్జీవితుడవుతాడా, ఇది నువ్వే తేల్చాలి. అతన్ని కరుణిస్తావో లేక మరణింపజేస్తావో పురారి నీదే బాధ్యత అనగానే టక్కన అమ్మవారితో పాటు పార్వతీ సమేతంగా చంద్రశేఖరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పురూరవుడి మీద తన చెయ్యి అలా ఉంచాడు. ఉంచగానే పొట్లు పోయాయి, గుట్టలు పోయాయి, అందమైన శరీరం ఆయనకు వచ్చింది. ఎముకల పోగు మీద మళ్ళీ చర్మం మాంసం అన్నీ వచ్చి పరమసుందరాకారుడైపోయాడు పురూరవుడు. ఇతఃపూర్వ సౌందర్య దేహం ఉండేది, ఇతఃపూర్వం ఆయనకి నిజంగా అందమైన శరీరమే, కానీ ఇప్పుడు అంతకంటే కోటి రెట్ల సౌందర్యంతో కూడిన ఆరోగ్య శరీరం ఆయనకు వచ్చింది. శివానుగ్రహం అంటే ముసలాడు కూడా పొడుచువాడైపోతాడు, ఆయన అనుగ్రహం లేకపోతే పొడుచువాడు కూడా ముసలాడులో ఉంటాడు. అందువల్ల అందగాడయ్యాక ఆయన వెంటనే రెండు చేతులు జోడించి ఈశ్వరుడికి నమస్కరించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర జయోహో అన్నాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని ఏం కావాలో కోరుకో అన్నట్ట. ఈ ప్రాంతానికి నర్మదా నదిని పంపించు. నర్మదా నది నీ ఐదు జటాజోటములలో ఉన్నది. నీకు ఐదు తెలలు, ఐదు తలల్లో ఒక్కొక్క తలలోనూ కొంచెం కొంచెం చొప్పున నర్మదా నదిని పెట్టుకున్నావు. భూలోకానికి యమున వచ్చింది, సరస్వతి వచ్చింది, గంగ వచ్చింది, కానీ నర్మద రాలేదు. నర్మద అన్ని నదుల కంటే గొప్పదని అందుకే దానిని నీ దగ్గర అట్టే పెట్టుకున్నావని విన్నాను. ఈ నర్మద నాకు కావాలనగానే, నర్మద అంటే అంత తేలిక కదయ్యా ఇవ్వడం, అది దర్శన మాత్రంతో ప్రజల్ని తరింపజేస్తుంది, అందుకే ప్రేమగా దాన్ని ఎవరికీ దొరకకుండా జటాజూటంలో పట్టుకున్నానంటే, అయితే ఇచ్చిన వాటిలో పెట్టుకుని నర్మదని పంపు, లేదా ఈ తల నీ పాదముల మీద పెట్టి కొట్టుకుని చచ్చిపోయే వరం ఇయ్యి అన్నట్టు. ఈ తలని నీ పాదాల మీద పటాపటా కొట్టుకుని చచ్చిపోతాను, ఆ వరమైనా ఇయ్యి, లేదా నర్మద ఇయ్యి అనగానే పార్వతీ శివుడికే చూసింది. ఏమండి వాడు ఏమడిగితే అది ఇస్తా ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నర్మద ఇవ్వడం కుదరదంటే ఎలాగా? పైగా వాడు బెదిరిస్తున్నాడు, మీ తల వాడి తలకాయ మీ పాదాల మీద పెట్టుకొట్టుకు తెచ్చిపోతాట, వాడు గట్టిగా తన తలకాయతో మీ పాదం మీద కొడితే మీ పాదాలు గాయాలు అవుతాయి, ఎందుకంటే వాడి తల తపస్సు వల్ల వజ్రంలా కఠినమైపోయింది. తపశ్శక్తి వల్ల శరీరం చాలా మార్పు వస్తుందండి, అందుకే తపస్సు వల్ల వజ్ర శిలా సదృశమైపోయింది అన్నారు. మనం తపస్సు చేస్తే మన శరీరం దృఢమైపోతుంది, యముడు కొడితే ఆ యముడి దెబ్బలు మనకు తగలవు, అది తపస్సు యొక్క గొప్పతనం అండి. కాబట్టి ఇచ్చేద్దాం మన అబ్బాయే కదా అనగానే శివుడు సర్లేరా అన్నాడు. అందుకే అమ్మవారు పక్కన ఉండాలి. రికమెండేషన్ లెటర్ ఆవిడ ఇస్తుంది, ఎప్పుడు నమశివాయైతే నమశివాయ అనాలట. అమ్మవారితో కూడిన అయ్యవారి కొరకు నమస్కారం. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు. శివాయైచ శివాయ అంటే పార్వతీదేవి కొరకు, శివుని కొరకు నమస్కారం. భార్య లేని భర్తగారికి చాలా పనులు చేయడానికి అర్హత ఉండదు, గుర్తుపెట్టుకోండి. సన్యాసులకు కూడా కొన్ని యజ్ఞాలు అర్హత లేదు, అందుకే అశ్వమేధ యాగం రాముడు చేయడానికి భార్య లేకపోతే బంగారం సీతం చేయించుకోవాల్సి వచ్చింది, చివరికి పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని భార్య లేని పనులు చాలా వరకు వ్యర్థమైపోతాయి. బదరి సన్యాసులు వేరు, సన్యాసి కాకుండా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బదరికి మొదటిసారి వెళ్ళినప్పుడు భార్య పక్కన లేకుండా బదరీ కుండంలో స్నానం చేస్తే వాడి స్నానం అంతా వ్యర్థమైపోతుందట. ఎలాగా అంటే నపూంసకునికి వధువుని అంటగట్టడం వలె వ్యర్థమైపోతుందని చెప్పారు పైగా. నపూంసక వధువు కాంక్షట. అందుకే భాగవతం బాగా చదవాలి. భాగవతం చదివితే మనకి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా తెలుస్తుంది. ఎప్పుడైనా మొదటిసారి మీలో చారధామ యాత్రకు వస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వాళ్ళు పెళ్ళయి ఉంటే మగవాళ్ళకి చెప్పారు, మళ్ళీ ఆడవాళ్ళకి చెప్పారు, ఆడవాళ్ళు సింగిల్గా రావచ్చట. ఒక మగవాడు మాత్రం భార్యా సమేతంగా రావాలి మొదటిసారి వస్తే. అసలు పెళ్లి కాకపోయినా భార్య పోయినా అప్పుడు మళ్ళీ బెంగలేస్తామా? ఉంటేనే మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపతే భార్య లేదు కదండి, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాను అడిగాడు ఆయన, పొరపాటు చేసుకోకర్లా. భార్య లేకపోతే ఎక్సెప్షన్ ఇది ఎలాగో, భార్యను అడవిలో సేత వదిలినట్టుగా వదిలితే అప్పుడు బంగారం సేత చేయించుకోవాలి, తప్ప భార్య లేకపోతే అసలు ఏమి ఇబ్బంది లేదు, సన్యాసులకు ఇబ్బంది లేదు, పెళ్లి కానీ బ్రహ్మచారులకు అసలు గొడవే లేదు. 10th class చదువుతున్నవాడికి, ఇంటర్మీడియట్ చదువుతున్నవాడికి ఇప్పుడు పెళ్ళం ఎక్కడ వస్తుంది స్నానం కోసం, అందుకని వాడికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి బెంగలేదు, పిల్లలకి లేదు. భార్య ఉండి ఏ కారణం చేతనైనా పెళ్ళం మీద అలిగితే మాత్రం మొదటిసారి వాడు వెళ్ళడానికి అర్హుడు కాడు. మళ్ళీ ఇంకో విషయం చెప్పారండి, అయ్యి 60 దాటినవాడు ఒకవేళ భార్య లేకుండా ఉన్న వెళ్ళొచ్చట. ఇప్పుడు తాతగారికి ఎక్సెప్షన్ ఇచ్చారు, అందుకే రిటైర్ అయితే లాభాలు. నాలా పొడిచాడుగా ఉంటే అన్ని ఇబ్బందులే, భార్యను తీసుకెళ్ళకపోతే కొన్ని ఇబ్బంది. మొదటిసారి మళ్ళీ చెప్పేది వారానికి ఒకసారి అంతే కాదు, వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళడం లేదు, ఫస్ట్ టైం. మొదటిసారి మాత్రమే బదరి కేదారములకు భార్యాసమేతముగా వెళ్ళవలెను. తర్వాత ఏడాదికి ఒకసారి చొప్పున పెడుతూ ఉంటే మాత్రం ఏ విధంగా అక్కర్లా. కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల 40 వచ్చినా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, వాడు ఇంకా అదృష్టవంతుడు. మాకున్నాళ్ళు అండి ఒకడు, నిత్యంత వెంట్రుకలు ఊడిపోయి గురువుగారు నాకు పెళ్ళి, గురువుగారు నాకు పెళ్ళి అంటాడు. వాడికి 45 వచ్చాయి పాపం, పెళ్ళి పెళ్ళి అని రాత్రంతా జపం చేస్తున్న వారి బదులుగా శివా శివ అనుకోరా తరిస్తామంటే వెండవాడు, వాడు అదృష్టం అది, వాడి కర్మ అది. అందుకే ఈ మధ్యన ఎందుకు ఏంది మంచిదని వాడు కూడా టూరిస్టులు పెట్టుకుని తిరగడం మొదలెట్టాట. ఎందుకు వచ్చింది అక్కడికైనా వెళ్ళి 4 కృష్ణ రామ అనుకుంటే బతకచ్చని. ఎవడి కర్మ వాడిదిలండి అది, ఇవన్నీ కర్మలు పూర్వకర్మలు అనుకోండి. అందువల్ల ఈ యాత్రలకు వచ్చేటటువంటి వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయని చెప్పడం కోసం చెబుతాను. భార్యాసమేతముగా పక్కన వచ్చాడు కాబట్టి ఈశ్వరుడు అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి కనుక అనుగ్రహించడం కానీ మెత్తబడిపోయాడు ఆయన. నాయన నా 5 జటాజూటములను ఒకే ముడిగా వేసి 5 తలల్లో నుంచి కొంచెం కొంచెం చొప్పున నీళ్లన్నీ ఒక జటాజూటం ద్వారా వదులుతాను. 5 తలలండి, 5 జడలండి, ఈ జడ ఈ జడ అన్ని జడలతో పాయ తీస్తాట, ఆ పాయలన్నీ కలుపుతాట, దాంట్లోంచి 5 తలల్లో నీరు అలా పోస్తాట, కలశాల్లో నీళ్ళన్నీ ఒకేసారి పోసినట్టుగా. కానీ దీన్ని తట్టుకోవడానికి ఎవడోడు రావాలి. పూర్వం గంగానదిని తట్టుకోవడానికి హిమాలయ పర్వతం ఉన్నది, ఇప్పుడు ఈ నర్మదని తట్టుకోవడానికి ఏ పర్వతం వస్తున్నారు. కానీ వెంటనే ఈయన వింధ్య పర్వతాన్ని ప్రార్థించాడు, ఎందుకంటే ఆయన తపస్సు చేసేది వింధ్య పర్వతం దగ్గర. కనుక వింధ్య పర్వతం యొక్క కుమారుడు అన్నాడు ప్రకృష్టుడు, నేను భరిస్తానన్నాడు. వెంటనే వింధ్య పర్వతం దగ్గర స్వామివారు తన జటాజోట జలం విడిచిపెట్టాడు, అదే నర్మదా. అక్కడ పడ్డంతో పెద్ద శరీరంతో మొత్తం కొండల్ని గొట్టల్ని ముంచేసింది. అప్పుడు దేవతలు వచ్చారు, ఇంత భయంకరాకారంతో భూమిని అంతా నాశనం చేస్తే ఎలాగమ్మా? నదులు ప్రజలకు ఉపయోగపడాలి. ఇలా అందరినీ నాశనం చేస్తే నది మతల్లి అనరు దాన్ని. మతల్లి అంటే శ్రేష్టం. నది మతల్లి, నదులలో శ్రేష్టం అనమాట. చదివాడికి తెలియక నదీమ తల్లి అంటాడు. వీడి తెలివితే అట్లా మండిపోను. మతల్లి అనాలి అంటే శ్రేష్ఠురాలు. నదీమ తల్లి అంటే నదులలో గొప్పదనమాట. అందువల్ల నువ్వు సన్నబడాలి, కాస్తంత శాంతపడాలనగానే అప్పుడు శాంతమై ఒక్క వర్షాకాలంలో లేక ప్రజలు ఎక్కువ పాపం చేసినప్పుడు వరద రూపంలో బీభత్సం సృష్టిస్తాను, మిగతా కాలంలో మాత్రం సాత్వికంగా ప్రవహిస్తాను అని ఆ వింధ్యపర్వతాల చుట్టూ ప్రవహించి మళ్ళీ సౌరాష్ట్రం గుండా వెళ్ళి అది క్రమంగా ద్వారకు వెళ్ళే ప్రాంతంలో చోటు ఉంటుంది నర్మద. అక్కడ పశ్చిమ సముద్రంలో కలిసింది. తూర్పుకి ప్రవహిస్తే దాన్ని నది అంటారు. తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తే నదము అంటారు. అందుకే నర్మద నదం, గోమతి నదం, తపతి నదం, ఇవి నదాలన్నమాట. నదుల కంటే నదాలు ఇంకా గొప్పవి. ఇప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు, ఏమన్నా తెలుసిన? త్రిభిస్ సారస్వతం పుణ్యం సప్తాహేనతు యామునం సద్యః పునాతి గాంగేయం దర్శనాదేవ నర్మదా. సరస్వతీ నదీ తీరంలో 3 రోజులు ఉండి 3 సార్లు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు సరస్వతి మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడదు. ఒక బదరీ దగ్గరే మానా అనే చోట ఉంటుంది. ఆ కటిక చలిలో 3 రాత్రులు ఎవరు ఉంటారు అక్కడ? చాలా కష్టం. అంటే అక్కడ రెగ్యులర్గా ఉండేవాళ్ళు తప్ప మాదిరి వాళ్ళు ఉండలేరు. 3 రోజులు సరస్వతీ నది దగ్గర ఉంటే అప్పుడు పుణ్యం వస్తుందట. ఉండడం అంటే కాస్త స్నానం చేయాలి లేదా నీళ్ళన్నా చల్లుకోవాలి. ఒక్కసారి స్నానం చేసిన వాడి గురువుగారు ఈ తొందరగా ఈ బదరి వదిలి ఇంటికి పోదామండి అన్నవాళ్ళు ఉన్నారు. అంత చలి, అంత భయంకరమైన చలి. మీరు అక్కడ నిజంగా మేము ఉంటాం, ఈ చలికి తట్టుకుంటాం, స్నానం చేస్తాం అన్నవాళ్ళని అప్పుడు పరీక్షిస్తాను నేను. ఇప్పుడు కాదు, ఇక్కడ కూర్చుని ఎన్నికబులని చెప్పచ్చు, అక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి. ఇక్కడే హైదరాబాద్ చలి చలిస్తుంటే గీజర్లు పెట్టుకుని గొట్టాలు పెట్టుకుని వేడి నీళ్ళ స్నానం చేసేవాడు. అక్కడికి వెళ్ళాక బోన్ నీళ్ళు ఏం చేస్తాడు? వేడి నీళ్ళ స్నానం మానేయండి. ఇప్పటి నుంచి చన్నీళ్ళ స్నానం మొదలుపెట్టిన వాడే బదరీలోనూ కేదారంలోనూ స్నానం చేయగలుగుతాడు. బాగా అలవాటు చేసుకోవాలి శరీరానికి. చలిని ప్రాక్టీస్ చేయాలి, నడవడం ప్రాక్టీస్ చేయాలి. ఏమీ లేకుండా పీకిదాకా తినడం, ఇక్కడే వంట, అలా తిని తినగానే డౌక్కర్ మంచం మీద పడిపోవడం. నేను నడవలేకపోతున్నానండి అంటే ఏమి నడుస్తూ మరి శరీరం? ఇక్కడ ఇడ్లీ, ఇక్కడేమో బెడ్ ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ బెడ్డు, దాంతో నీ శరీరం అలా పెరిగిపోతుంది. అదో పెద్ద గడ్డు, దాంతో తెగుతోంది నీ థ్రెడ్. కాబట్టి ఎప్పుడు వ్యాయామం చేయాలి. బదరీ కేదారాలు గంగోత్రి యమునోత్రి రావాలనుకున్న వాళ్ళు రోజు ఎక్కువ వద్దుగా 25 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేయండి వాకింగ్. ఇక్కడ నుంచి రోజు పొద్దున్నే బయలుదేరి యాదగిరి కొట్టేయండి, మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేయండి. కష్టం కదా. పూర్వ పని చేయండిరా. ఉప్పల నుంచి నాగోలుకు నడిచొచ్చి పురాణం వినేసి వెళ్ళిపోండి. అబ్బాయి అది చేయరే. పోనీ వచ్చేటప్పుడు నడిచి వెళ్ళేటప్పుడన్నా బస్సు ఎక్కండి. అబ్బాయి లేట్ అయిపోతున్నారు అనుకుంటే వచ్చేటప్పుడు కార్లోనో ఆటోలోనో వచ్చి రిటర్న్ జర్నీలో నడిచి వెళ్ళండి. కొంపే ములుగుతుంది. వచ్చేటప్పుడు 4 బజ్జీలు ప్యాక్ చేసి తీసుకు తింటూ వెళ్ళండి. శుభ్రంగా ఇంటిదాడ మొత్తం మీద నడక ప్రాక్టీస్ చేయండి. చాలా లాభాలు. అప్పుడు మీకు వచ్చే లాభం ఏంటంటే కేదారంలో గుర్రం ఎక్కడం కంటే పల్లకీ ఎక్కడం కంటే డోలీ అనమాట, లేదా హెలికాప్టర్ ఎక్కడం కంటే నడిచి ఎక్కితే అడుగడుక్కు ఒక అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. పదే పదే అశ్వమేధ ఫలం లభేత్తన్నారు. సరే ఏది ఏమైనా సరస్వతీ నదీ తీరంలో 3 రోజులుండి స్నానం చేసినా నీళ్లు చల్లుకున్నా పుణ్యం. కాబట్టి సరస్వతి దగ్గర 2 రోజులు ఉండాలని 3 డేస్. సప్తాహేనతు యామునం, యమునా నదీ తీరంలో సప్తాహం. అందుకే బృందావనంలో 7 రోజులు భాగవత సప్తాహం చేయాలి. సప్తాహం అంటే 7, బృందావనంలో 7 రోజులు ఉండాల్సిందే. కంపల్సరీగా 7 నైట్స్ ఉండవలసిందే, డేస్ కాదు నైట్స్. 7 రాత్రులు అక్కడ పడుకోవాలి. యమునులు 7 రోజులు స్నానం లేదా కనీసం చల్లుకున్న పుణ్యం. కానీ గంగానది ఎలా కదట, సద్యః పునాతి, ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేతే పవిత్రులు చేస్తుంది గంగ. కాబట్టి కాశీ వెళ్ళాం, 9 రాత్రులు లేవని బెంగక్కర్లా. ఒక్కసారైనా కాశీ గంగలో బుడుంగు బుడుంగుని ములిగినా, కాస్త ఈత కొట్టినా, అప్పుడు వాడు తరిస్తాడు. ఈ 3 ఎంత గొప్పవు కదా. కానీ నర్మదలో స్నానం చేయలేకపోయినా, చేయడం మానవునికి అసమాలు ఏర్పడు గొడవ. ఒకవేళ కుదరకపోతే రైల్లో విడుతూ ఆగి అక్కడ చూసినా చాలు, దర్శనాదేవ నర్మద, నర్మద దర్శన మాత్రం చేతనే తరింపజేస్తుంది, అంత గొప్పది నర్మద. అటువంటి నర్మద దగ్గర 5 రోజులు ఉండడం అంటే ఇప్పుడు ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచించండి. అది కేవలం చూస్తేనే తరింపజేసే నర్మద దగ్గర 5 రోజులుండి 2 పూట్ల స్నానం చేస్తూ ఓంకారేశ్వరుణ్ణి అమరేశ్వరుణ్ణి చూస్తూ గురువుగారు చెప్పే ద్వాదశ జ్యోతిర్లింగాలు వింటూ ఉంటే అటువంటి వాడు సాక్షాత్తు శివస్వరూపుడు కాక ఇంకేమవుతాడు? వాడు శివస్వరూపుడు ఎందుకు అవుతాడు అని శివుడు వరమిచ్చాడు. ఇప్పుడు ఈ నది పుట్టాక ఎవరు చూస్తూ ఉండగా? దేవతలు చూస్తూ ఉండగా, పురూరవుడు వింటూ ఉండగా, పురూరవా నీ దయవల్ల ఈ లోకానికి నర్మద వచ్చింది, ఈ వింధ్యపర్వతం చుట్టూ ప్రవహిస్తూ వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తున్నది, దీనిని చూస్తేనే పవిత్రుడవుతాడు, ఇందులో స్నానం చేసి నీ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి నువ్వు శాశ్వతంగా కైవల్యం పొందన్నాడు శివుడు. వెంటనే పురూరవుడు అందులో స్నానం చేసి 2 చేతులు జోడించి శివుడికి నమస్కరించి ఈ నర్మదా జలములతోటి అక్కడున్న ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలకు అభిషేకం చేశాడు. నర్మదా జలములతో చేసే అభిషేకము అత్యద్భుత శక్తి ఇస్తుంది. శివుడి జటాజూటములో ఉన్న నీరు డైరెక్ట్గా ఎవరికైనా దక్కుతుందా? శివ జటాజూటమును ముట్టుకునే అదృష్టం పార్వతికో, కుమారస్వామికో, గణపతికో, లేక నాబోటాడుకో తప్ప ఎవరికి పడితే అడుగు దొరకదు. ఆ జటాజూటంలో నీళ్లు ఆయన అడిగి పుచ్చుకుని దానితో ఆయన శివలింగానికి అభిషేకం చేయటువంటి ఎటువంటి ఫలితం? నర్మదా నదీ జలముతో అమరేశ్వర లింగాన్ని లేదా నర్మదా తీరంలో ఏదో ఒక లింగం మీద ఇది నీడు పోస్తుంది, ఏ లింగమైన పర్ల, అక్కడ నర్మదా తీరంలో శివలింగం మీద నర్మదా జలం పోసి అభిషేకం చేయటమంటే శివ జటాజూట గంగతో పరమేశ్వర లింగమును అభిషేకము చేయడమే అని శివుడు వరమిచ్చాక ఎంతోమంది అలా చేశారు. అక్కడ 2 లింగాలు ఉంటాయి నర్మదా తీరంలో, ఒకటి ఓంకారేశ్వరం, ఆపోజిట్లో నర్మదా నదికి ఇవతల వేపేమో అమరేశ్వర లింగం ఉంటుంది, అంటే మధ్యలో నర్మద ప్రవహిస్తూ ఉంటుంది. నర్మద ప్రవహిస్తున్న తీరంలో 2 కొండలు అటు ఇటు ఉన్నాయి. ఒక కొండని ఓంకారేశ్వరం అంటారు, ఒకదాన్ని అమరేశ్వరం అంటారు. 2 లింగాలను చూస్తేనే ఓంకారం అమరేశ్వరం అనే జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్టు. కొందరు అటు ఓంకారేశ్వరుని చూసి అమరేశ్వరుని చూడరు, అమరేశ్వరుని చూసి ఆయన్ని చూడరు, కానీ దానివల్ల లాభం లేదు, 2 లింగాలు చూడాలి. ఓంకారేశ్వరుడికి అభిషేకాలు లేవు, పైన కవచం పెట్టి దర్శనం మాత్రమే ఇస్తున్నారు. అమరేశ్వరుడికి మాత్రం అభిషేకం చేసుకునే అధికారం ఇచ్చారు. ఒకవేళ నీ అదృష్టమో దురదృష్టమో అభిషేకాలు లేవనుకోండి అని వెళ్ళినప్పుడు, అప్పుడు ఓంకార క్షేత్రంలో దొరికే నర్మదా బాణలింగాలు ఉంటాయి, ఇంతంత బాణలింగములు. అందుకే బాణలింగాన్ని ప్రతిష్ఠించాం మన పీఠంలో. ఈ బాణలింగమును కొనుక్కుని కానీ దగ్గర పెట్టుకుని కానీ రోజు అక్కడ ఉన్నప్పుడు నర్మదా జలముతో అభిషేకం చేస్తే ఇంక నీకు శివ జటాజూట గంగతో ఈ శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల వచ్చే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. అక్కడ ఎక్కడ అనడం లేదండి, కేవలం ఓంకార క్షేత్రమే కదట, నర్మద ఎక్కడున్నా పర్వాలేదు అంటున్నాడు. రేవాయా యత్ర కుత్రాపి సంగమే భరతర్షభ, రేవాయా యత్ర కుత్రాపి సంగమే భరతర్షభ, స్నానం దానం జపో హోమ స్వాధ్యాయ పితృపూజనం, దేవతారాధనం దీక్ష న్యాస దేహ విసర్జనం, యత్కించిత్ క్రియతే మర్త్యైహి తదనంత ఫలం స్మృతం. ఈ నర్మదా నది మొదలైనప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు, నర్మద ఒక చోట మొదలైందండి వింధ్యపర్వత శ్రేణిలో, అక్కడి నుంచి సముద్రంలో అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలుస్తోంది. ఈ మధ్యలో ఎక్కడైనా పర్వాలేదు, వేరెవర్ ఇట్ మేబీ, ఆ నర్మదా నదీ తీరంలో ఎక్కడైనా సరే, సంగమ ప్రాంతం వరకు ఉండే స్థలంలో ఎక్కడైనా సరే స్నానం చెయ్యి. ఏమేం చేయాలి? స్నానం చెయ్యి, దానము చెయ్యి, జపము చెయ్యి, యజ్ఞము చెయ్యి, వేదం చదువుకో, స్వాధ్యాయం చెయ్యి, పితృపూజనం పితృదేవతలకి పిండ ప్రదానాలు చెయ్యి. అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకనే చెప్పేది, తండ్రి ఉండగానే పితృపూజన చేయమన్నారు, ఇక్కడ పిండం పెట్టమన్నారు, వాళ్ళ నాన్న పేరు పెట్టి బతికొండగా పెట్టేయకూడదు సుమా, లేనప్పుడే పెట్టాను. మళ్ళీ ఈ ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే భయం వస్తుంది, గురువుగారు ఎక్కడైనా పిండ ప్రదానం చేయొచ్చు అన్నారు, పితృపూజం అంటే అదే కదా అని, నాన్న నీకు ఇక్కడే పెడుతున్నాను ఇంత అన్నం బతికొండగా పెట్టు, ఈ పిండం తర్వాత పెడుదుగా. పితృపూజనం చేయటం, దేవతారాధనము, దీక్షలు వహించుట. దీక్ష వహించడంటే 5 రోజులు ఇక్కడ శివపురాణం వింటాను, 5 రోజులు జ్యోతిర్లింగ 5 రోజులు వింటాను, లేదా 5 రోజులు నేను భజన చేస్తాను, ఇలా ఏదో ఒక దీక్ష వహించుట. అలాగే శివుడిని తన శరీరంలోకి న్యాసం ఉంచుకొనుట, లేదా ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చుట, శరీరం విడిచిపెట్టడం, చచ్చిపోవడం, ఇలాంటివి ఈ నర్మదా తీరంలో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉన్న చోట ఎక్కడ చేసినా సరే అనంత ఫలితం వస్తుందన్నారు. ఇంత అంతాని కాదు, యత్కించిత్ ఏ పిసరు చేసినా, మనం ఇంత పిసరు పుణ్యం చేస్తే అనంత ఫలితం ఇస్తుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏ నర్మదా తీరానికి వెళ్ళాక 1 గ్రాము బంగారం ఇస్తే అనంత కోటి బంగారపు కాసుల దాన ఫలితం లభిస్తుంది. ఇంత వెండి దానం చేస్తే ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా అనంత రజత దాన ఫలితం వస్తుంది. ధనం దానం చేస్తే కోట్ల 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 కొలది లెక్క పెట్టలేము ఇన్ఫైనైట్ ధనం దానం చేసిన ఫలితం వస్తుంది. ఇలా ఏ దానం చేసినా పర్వాలేదు. అటువంటి దానం పనికొచ్చే దానం మాత్రం చేయలేదు. పనికిరాని దానం మనకెందుకు? గుండు సూది పట్టుకొచ్చి ఇస్తే వాడు ఏం చేస్తాడు? కొన్ని కోట్ల గుండు సూదుల ఫలితం నీకెందుకు? గుండు సూది గుండు ఇలాంటివి ఇవ్వకండి. ఆ మధ్యన ఒక ఆయనకి వరకు జుట్టు విడిపోయేదిట, అక్కడ పురాణం చెప్పడానికి వెళ్ళాట, ఆయనకి జుట్టు లేదు కదా అని విగ్గిచ్చిందిట ఆవిడ. కొన్ని కోట్ల విగ్గులు దానం చేసిన ఫలితం మనకెందుకండి? లేనిపోను వాడు ఈ దిక్కుమాలాడికి, వాడికి బుద్ధి లేదా మనకైనా బుద్ధా పుచ్చుకోవడానికి? తెమ్మన్నట్టుగా జుట్టు విడిపోయిందంటే మంచి విగ్గు తెమ్మంటే పంపం పట్టుకెళ్ళిచ్చింది ఈవిడ. ఇచ్చినవాడికి విగ్గులు ఫలితం వచ్చింది, అవి ఫలితం కాదు. మనకు కావాల్సింది పుణ్యం కావాలి. అందుకని అక్కడ ఏమేం చేయాలో అవి చేయాలి. పిచ్చి పిచ్చి దానం చేయకూడదు. ఇది జరిగింది కాబట్టి చెబుతున్నాను. ఎవడో ఒక ఆయన జుట్టు విడిపోయినా ఎక్కడేమో పురాణం చెబుతాను, దానం ఇస్తే ఫలితం వస్తుంది, విగ్గు తెమ్మన్నట్ట. పాప అమాయకురాలు తెచ్చింది. అవి అశాస్త్రీయం. తల వెంట్రుకలు దంతాలు ఇలాంటివి దానం చేయకూడదు. దంతం అంటే బంగారు పళ్ళు ఉంటే తీసేసి ఇచ్చేయి పర్లేదు. అన్ని బంగారు పళ్ళు అనుకో, తీసేసి కడిగేసి ఇచ్చేయి పర్లేదు. అవివమే అమ్మ బంగారం, బంగారం లాంటి పళ్ళు ఎలా ఇస్తావు అనుకోక, ఇస్తే సువర్ణం లేదా వెండి వస్త్రములు, అవి కూడా మంచి వస్త్రాలు. పిచ్చి పిచ్చి కొట్టుకొస్తారండి కొంతమంది రామరామ, అవి ఎందుకు పనికిరావు? అటువంటి దరిద్ర వస్త్రాలు ఇవ్వకూడదు. అవతల వాడికి ధరించడానికి పనికొచ్చే అర్హములైన ఇవ్వాలి. వాసాంశిష మహార్హ అని అర్హములైన వస్త్రములు ఇవ్వాలి. పనికి మనం ఇస్తే ఉపయోగం ఉంది? ఇటువంటి మంచి మంచి వస్తువులు ఇవ్వాలన్నమాట. అంతేగాని కాకరకాయ నీకు పనికిరాదు కదా అని ఇదిగోనండి, కాకరకాయ దానం తుభ్య మొహం సంప్రదాయం అంటే ఈ కాకరకాయ వాడేందంటాడు వాడు మొహం. ఇలా ఏది కొంచెం ఇవి పర్వాలేదు, కానీ పనికొచ్చే మంచి పదార్థం ఇవి. అటువంటి దానం స్వల్పమైనా అనంత ఫలితం ఇస్తుంది. ఇక రేవా నదీ తీరంలో సరిగ్గా 12 గంటల వేళ సూర్యుడు నడిమెత్తుకొస్తున్న వేళ స్నానం చేసి 2 చేతులతోకి నీళ్లు తీసుకుని పితృదేవతలకి, దేవతలకి, గురువులకు, మునులకు అందరికీ తర్పణాలు విడిచిపెడితే ఇది అందరూ ఇవ్వచ్చండో, తండ్రి ఉన్నవాడు కూడా ఇవ్వచ్చు, కేవలం నీళ్లు వదులుతున్న వాళ్ళు బాగుండాలని అలా తర్పణములు వదిలిపెడితే సకల రుణ విముక్తి అయిపోయినట్టే. దానికి ఒక ప్రక్రియ చెప్పారు. సంధ్యావందనం చేసేవాడైతే 3 పర్యాయాలు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చాక వరుసగా నవగ్రహాలకు ముందు తర్పణాలు ఇవ్వాలట. ఆదిత్యంతర్పయామి, సోమంతర్పయామి, అంగారకంతర్పయామి, బుధంతర్పయామి, బృహస్పతింతర్పయామి, శుక్రంతర్పయామి, శనింతర్పయామి, రాహుంతర్పయామి, కేతుంతర్పయామి, యమంతర్పయామి, చిత్రంతర్పయామి, చిత్రగుప్తంతర్పయామి, శ్రీ పరమేశ్వరం తర్పయామి, ఆ తర్వాత సంధ్యాం తర్పయామి, గాయత్రీని తర్పయామి, బ్రాహ్మీన్ తర్పయామి, నిమృజీని తర్పయామి అని వీళ్ళందరినీ తలుచుకున్నాక అప్పుడు సకల పితృదేవతాం తర్పయామి, దేవతాం తర్పయామి, మునీన్ తర్పయామి, ఆఖరణ గురువులకు కూడా సకల గురువున్ తర్పయామి అని అనుకుంటే ఇంకా వాడికి భూమి మీద ఏ రుణాలు ఉండవు. రుణానుబంధాలు తెగిపోయి హాయిగా ఉంటాడు. ఈ దిక్కుమాల రుణాల వల్లే మళ్ళీ మళ్ళీ జన్మెత్తాలి. రుణ విమోచనైతే ఇక మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఎత్తితే సద్గురువులుగా ఉత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తిగా పుడతాడు. ఎందుకంటే రుణానుబంధం లేకుండా పుట్టేవాళ్ళని గురువులు అంటారు. రుణానుబంధంతో పుడితే మామూలు మానవులు, కుక్కలు, నక్కలు, డొక్కలు అవుతారు. అలాంటి జన్మ రాకుండా అత్యంత పవిత్రమైన జన్మ వస్తుంది. ఆ జన్మలో అయినా వాడికి వాక్శుద్ధి వస్తుంది అన్నమాట. ఆ జన్మలో అయినా వాడు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. అటువంటి పరమ పవిత్ర జన్మ కోసం ఈ తర్పణములు విడిచిపెట్టాలి. సాయం సంధ్యా సమయం దాటాక రాత్రి 12 లోపు ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా తిరగాలట. మెట్ల మీద అంటే రేవుల దగ్గర కూర్చుని, ఈ నర్మదా తీరంలో కూర్చుని శివ సంకీర్తన చేసిన, హరినామ సంకీర్తనం చేసిన, ఒకసారి శివుణ్ణి, ఒకసారి కేశవుణ్ణి, ఉదాహరణకి ఇప్పుడు యమధర్మరాజు గారు రాసిన ఓం శివాయ నమః కేశవాయ నమః శ్రీకాంతాయ నమః పార్వతీ వల్లభాయ నమః ఇలాంటి నామాలు ఉన్నాయి కదా, అలాంటి నామములు రాత్రిపూట అక్కడ చదివితే అది కూడా అపూర్వ మహాఫలితం ఇచ్చి వీడికి యమలోకం వెళ్లకుండా ఉండే యోగం పడుతుంది. యమలోకానికి నరకానికి వెళ్ళడు వాడు. శివ కేశవుల యొక్క నామాలు లేదా స్తోత్రాలు లేదా భజనలు చేయమన్నారన్నమాట. చక్క పాటలు పాడుకోండి అక్కడికి వెళ్ళాక హాయిగా శివ శివ శంభు అనుకో, లేదా నారాయణ నీ నామము అని నారాయణుడిని స్మరించు. భజన మాత్రం చేయాలి. ఏమి చేతకపోతే ఎలా గురుగారు ఇచ్చింది ఉందిగా, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తిడుతూ రామయ్యను తిట్టకున్న రామయ్యను, తిట్టిస్తూ రామయ్యను రామ రామ. కోపస్తే మూడు పిల్లలు తిట్టుకోవాలనుకోండి, అప్పుడు తిట్టుకునేటప్పుడు ఏం చేస్తారు, రామ రామ అను. ఆవిడ కూడా రామ రామ అంటుంది. కొట్టకండి, చేయి చూపించండి అంతే, కేవలం నోటితో పలకండి కసి. అలా తిడుతూ తిట్టిస్తూ కూడా రామ అన్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతాడు రాముడు. ఆహా, వీళ్ళ భక్తి ఎంత గొప్పది, కోపాన్ని అదుపులో పెట్టలేకపోయినా రామ అంటూ తిట్టుకుంటున్నారు అని ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాక రామ్మ రామ్మ చిలకమ్మ అంటాడు. అప్పుడు చక్క తన లోకాన్ని పట్టుకుపోతాడు. ఇలా రామరామ అనుకోండి, బండబుద్ధులు తిట్టుకున్నారు అనుకోండి, తోసుంటా తోసుంటా అని, అప్పుడు ఏం చేస్తాడు యమధర్మరాజు గారు, రామ్మ అని ఆయన పట్టుకుపోతాడు. యముడి దగ్గరికి వెళ్ళకూడదు మనం, హాయిగా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా సంధ్య దాటాక, సంధ్యా సమయం దాటిన తర్వాత రాత్రి 12 లోపు ఆ తీరములలో తిరగడం మహాయోగం అండి బాబు. ఇంకొక రహస్యం చెప్పనా, రాత్రి 12 గంటల లోపు అక్కడ తిరుగుతూ ఉంటే మన అదృష్టవశాత్తు నారదుడు వింధ్యపర్వతం కనపడతారు. నారదుడు కనపడతాడు ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్కసారి వింధ్యపర్వతం, అదంతా వింధ్యపర్వతమే కదా ఓంకార క్షేత్రం అంటే. ఆయన కూడా మహాపురుషాకారంలో దర్శనమిస్తాడు. గొప్ప గొప్ప ఋషులు, అగస్త్యుడు లాంటి వాళ్ళు దర్శనమిస్తారు, మహానుభావుడు వశిష్ఠుడు దర్శనమిస్తాడు, వ్యాసుడు కూడా రాత్రిపూట అక్కడ తిరుగుతాడు. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. మన భక్తి చాలా గొప్పది. ఒక్కోసారి గురువుగారికి కనపడక శిష్యులు కూడా కనపడ్డారు తెలుసా నీకు. నాతో వచ్చిన శిష్యులు అదృష్టవంతులు అయ్యారు. నాకు కనపడలేదు ఒకసారి, వ్యాసుడు కనపడ్డాడు ఒక ఆయనకి, ఒకళ్ళిద్దరు కాదు 12 మంది కనపడ్డాడు ఒకసారి 2008 నాకు బాగా గుర్తు. 2008లో 5 రోజులు అక్కడున్నాం. ఆ 5 రోజుల్లో ఎవరో ఒకళ్ళకి కనపడ్డారు, ఆడవాళ్ళకి కనపడ్డారండి. ఒక ఆవిడైతే, మా గురువుగారి మీద నాకు భక్తి, మా గురువుగారు ఏం చెబితే అది నమ్ముతున్నాం, ఆయన నమ్ముకుని ఇక్కడ వచ్చాను, నాకు కనపడాలంటే 24-28 అడుగులు ఎత్తున్న నల్లని ఆకారంతో, అచ్చం కృష్ణుడి ఆకారంతో, జటాజోటాలతో వ్యాసుడు కనపడ్డాడు. ఆవిడ ఆత్మచరిత్ర రాసుకున్న తర్వాత చెప్పారు, గురువుగారు నమ్మానంతే ఆవిడ అనుకున్నది. ఇంకా శివనామ సంకీర్తనం ఓంకారేశ్వరుడు కదా, అక్కడ అమరేశ్వరుడు ఉంటాడు కదా, హాయిగా జ్యోతిర్లింగాలు తలుచుకోండి, ఎంత ఆనందపడిపోతాడండి ఆయన. ఇప్పటి నుంచి పాటలు సిద్ధం చేసుకోండి, ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళే అవకాశం ఇస్తాడు భగవంతుడు. వెళ్ళినప్పుడు ఆ శివలింగాలకు సంబంధించిన పాటలన్నీ పాడుకోండి చక్క అద్భుతంగా. ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ అని హాయిగా పాడుకోండి. అందులో ఎన్నెన్ని లింగాల గురించి చెప్పారు వరుసగా. గంగా తరంగాల కలుషాలు మాపే కాశీపురాధీశ విశ్వేశ్వర, కాశీపురాధీశ విశ్వేశ్వర అలా ఎత్తి, ఏం పర్వాలేదు మీ గొంతుకు పోతున్నారు వెంగక్కర్ల. అప్పుడు కొంచెం కంఠం ఇబ్బంది పెట్టినా సరే పాడగా పాడగా కంఠంలోకి మాధుర్యం వస్తుంది. భగవంతుడి గురించి పాడితే కంఠంలో మాధుర్యం వస్తుందండి. అందువల్ల భగవంతుడి గురించి పాడేవాడి కంఠములో తెలియని మాధుర్యం వస్తున్నమాట, మంచి కంఠం వచ్చేస్తున్నమాట, అద్భుతమైన కంఠం వచ్చేస్తున్నమాట. మీరు అప్పుడు ఎంత హైపిచ్చులైనా సరే, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః, కిం కరిష్యతి వైయమః, కిం కరిష్యతి వైయమః అనండి, ఏం పర్వాలే. ఈ పాడేవాళ్ళల్లోనే కొంతమంది దగ్గర పెద్ద గొడవ అనమాట, వాళ్ళకి మొహమాటం అనమాట, ఇంటి దగ్గర వరుస్తారు మూడు మీదో లేకపోతే పెళ్ళాం మీదో. ఇక్కడికి వచ్చారు మాత్రం సిగ్గుపడుతుంది, కొత్త పెళ్లి కూతురులాగా పెళ్లి చూపులో సిగ్గుపడలేదు, ఇక్కడ సిగ్గెందుకు. కాబట్టి నిశ్చింతగా ఎవడు పరమాత్మ నామ సంకీర్తనము దగ్గర సిగ్గుపడకుండా త్యక్తలజ్జుడై చరిస్తాడో, గొంతెత్తి పాడతాడో, వాడికి సులభముగా పరమాత్మ పరమాత్మ భక్తులు మునులు దర్శనమిస్తారు. ఈ నర్మదా ఈ విధంగా పురూరువుడి ద్వారా వచ్చింది. ఇదంతా ఎవరు చెప్పారు? మార్కండేయుడి ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజ, నీవు భాగ్యవంతుడివి, ఈ నది మీ వంశస్థుడు, మీ చంద్రవంశస్థుడు తీసుకొచ్చాడు, కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండి స్నానం చేయమంటే ధర్మరాజు గారు 3 రోజులు అక్కడ ఉన్నట్టండి. 3 రోజులు ఉండి నర్మదానిది యొక్క మొత్తం వైశిష్ట్యం అంతా విన్నాడు, ఇక్కడున్న కథలన్నీ విన్నాడు, హాయిగా స్నానం చేశాడు. అదృష్టాడు తెలిసిన ఆయన నిజానికి అరణ్యవాసం చేస్తూ తీర్థయాత్రలకు వచ్చాడు. ఆ సమయంలో వాళ్ళకి ఏమున్నాయి? పెద్దగా బంగారపు నగలు అన్నీ వదిలేసి వచ్చారు, కిరీటాలు తీసొచ్చారు కదా. ఆయనకి బంగారం దానం చేయాలనిపించింది. దానం చేయడానికి బంగారం లేదు. ఏదో ద్రౌపది దగ్గర ఉన్నాయి కొన్ని వస్తువులు, అవి తీయలేదు ఆవిడ. పుణ్యస్త్రీలు తీయని గాజులు తప్పలేవు, ఆ గాజులు అడగడం బాగుండదు. ఎలా? వెంటనే ఆయన శివుడి సన్నిధానంలో శివాలయానికి శివుడి భక్తులకి దానం చేయడానికి అనుమతి ఇయ్యి, తగిన ధనం ఇయ్యి అని కృష్ణుడిని ప్రార్థించాడు. శివుడి కోసం కృష్ణుడిని, కృష్ణుడి కోసం శివుడిని ప్రార్థించాలి. వెంటనే టక్కన విచిత్రుడు తెలిసిన కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పిలిస్తే వస్తాడు కృష్ణుడు. మా నారాయణుడు అంటే ఎవరు అనుకుంటారండి? ఆయన్ని పిలిస్తే సత్యంగా వస్తాడు కాబట్టి సత్యనారాయణుడు. ఆయన భజన సత్య ఫలితం ఇస్తుంది కనుక సత్యనారాయణుడు. సత్యం పలికే వాళ్ళని అనుగ్రహిస్తాడు కనుక సత్యనారాయణుడు. ఆయన వ్రతం కోసం ప్రణవపీఠం నుంచి ముందే తీసుకొచ్చాం, ఇటు శ్రీదేవి అటు భూదేవి, మధ్యలో ఉన్నాడు మా స్వామివారు. ఆయన మీరు వెంకటేశ్వరుడు అనండి, సత్యనారాయణుడు అనండి, విష్ణుమూర్తి అనండి. ఆ భగవంతుడికి అవ్యాజ కరుణ, పిలిస్తే రాకుండా ఎందుకుంటాడు? అందులో ధర్మరాజాదులు పిలిస్తే రాకుండా ఉంటాడా? ధర్మరాజు ఎందుకు పిలిచాడు? ఇక్కడ డబ్బు దానం చేయాలనుకుంటాను ఈ ఆలయ ప్రాంగణంలో, నర్మదా తీరంలో, అందుకని డబ్బు లేదు, బంగారం ఏమన్నా ఇప్పిస్తావేమో దానం ఇవ్వడానికి అని పిలిస్తే రాగానే కృష్ణుడు వచ్చి, ధర్మరాజా ధర్మరాజా, నాకు ఇప్పుడు అవసరం వచ్చింది, నాకు కొంచెం బంగారం కావాలన్నాడు. బంగారం కోసం ఆయన పిలిస్తే ఆయన వచ్చి నాకు బంగారం కావాలి అన్నాడు. బావా, ఏమున్నాయి బంగారం? ఈ చెవులుకున్న కుండలాలు ఒకటి తీయకూడదు కాబట్టి కుండలాలు ఉంచాను, ఇవి తప్ప ఇంకే బంగారం లేదయ్యా నా దగ్గర, బంగారం లేకే నేను పిలిచాను. రాగానే బంగారం ఏమిటంటే, ఇచ్చేయి కుండలాలు. కుండలాలు పూర్వకాలంలో ఒక నియమం ఉందండి, చచ్చిపోయేటప్పుడే చెవులు కుండలాలు తీసేవారు మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళు మంగళసూత్రాలు లాంటివి ఎప్పుడో వీలుంటే తప్ప అది తీసేవారు కాదు. కుండలములు కేవలం మరణించేవాడే తీయాలి, తక్కినప్పుడు తీయకూడదు. ఆ కుండలములు తప్ప నా దగ్గర నగలు లేవు అంటే తీసిచ్చే పర్వాలేదు అన్నాడు. అది ఇంకోటి అయితే ఏమంటాడు అంటే, నేను చచ్చిపోయిన వాడి కింద లెక్కేస్తావా? డబ్బు కోసం నిరు పిలిస్తే కుండలాలు ఇమ్మంటావా అంటారు. కానీ ధర్మరాజు వెంటనే కుండలాలు తీసి చేతిలో పెట్టేశాడు. అంటే అర్థం ఏమిటో తెలుసు, అంతరార్థం ఏమిటో తెలుసు? ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నది దరిద్రపు జన్మ, తెలియక నేను చేసిన ఒక దోషం వల్ల నేను చాలా గొప్పవాడో ధర్మాత్ముడో పక్కన పెట్టు, కర్మయోగం వల్ల నీతికి నిలబడి జోదవాడి ఇప్పుడు ఈ నీచ జన్మ పొందాను, ఈ కుండలాలు తీస్తే ఈ జన్మ పోయి కొత్త జన్మ ఉత్తమ జన్మ వచ్చినట్టు. మామూలుగా కుండలములు తీస్తే చచ్చిపోయినట్టు, కానీ మన కుండలములు పరమాత్మకి సమర్పిస్తే ఉత్తమ జన్మ, నూతన జన్మ, ధార్మిక జన్మ వచ్చినట్టు. అందుకే ధర్మరాజు గారు ఆ రోజు నుంచి ఉత్తమ జన్మ, నూతన జన్మ ఎత్తినవాడు అయ్యాడు కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్ళాడే. సాధారణ నియమములు, భగవన్ నియమములు అని 2 రకాలు. సాధారణ నియమం అంటే ఇవ్వకూడదు, మంగళసూత్రం ఎవరికి ఇవ్వకూడదు, కానీ గురువు అడిగితే మంగళసూత్రం కూడా ఇచ్చేచ్చట, అది ఉత్తమ జన్మ, అది ఉత్తమ నియమం. కుండలములు బతికొండగా తీయకూడదు, పరమాత్మ కోసం తీయొచ్చు, గురువుల కోసం తీయొచ్చు, అప్పుడు వాడు ఉత్తమ జన్మ ఎత్తినవాడు అవుతాడు. అందుకే తీసిచ్చాడు ఆయన, అందుకే ధర్మరాజు అన్నారు ఆయన్ని. అప్పుడు కృష్ణుడు ఆ కుండలాలు తీసుకుని ఇలా అన్నాడు. అనడంతో ఈ చెవులకు మళ్ళీ కుండలాలు వచ్చాయి. ఈ కుండలములు అలా ధారగా ఆయన ఎదురుకుండా పడ్డం మొదలెట్టాట. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న ధర్మరాజు గారి కుండలములు, ఇంతంత కుండలములు అలా వర్షంగా కురిశాయి. ఇచ్చింది 2 కుండలములు. ఆ కుండలములు పుచ్చుకుని చెవులకు మళ్ళీ కుండలాలు ఇచ్చాడు. ఎదురుకుండా కుండలాల వర్షం కురిపించాడు. ఒక్కొక్క కుండలం 5-10 గ్రాములు, ఇదో 5 గ్రాములు, ఇది 5 గ్రాములు, అంటే 2 కుండలములు 10 గ్రాములు. 10 గ్రాముల బంగారం కొండంతగా వర్షంగా కురిపించాడు. ఆ బంగారాన్ని ఎంతో లెక్క పెట్టడం, తోచటం చెయ్యాలంటే కుబేరుడు రావాలట వాళ్ళు. అంత బంగారం కురిపించాడు ఆయన. పుచ్చుకునేది ఎంత, ఇచ్చుకునేదంత. అందుకని భగవంతునికి మనం ఎంత ఇస్తే కొండంత ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడికి మనం ఇచ్చేది ఎంతో అక్కల. 700 ఫీజు కట్టామనుకోండి సత్యనారాయణకి, అది 7 కోట్లు ఈ వెనక్కి తిరిగి వస్తుంది. అది జ్ఞానులకు తెలుసు. అలా రావాలని కోరుకుని చేయకండి. నిష్కల్మషమైన భక్తితో ఫలితం ఆశించకుండా నిష్కాములమై ఆయనకి సమర్పిస్తే తిరిగి ఎంత వస్తుందో నాకు తెలుసు. అది భగవంతుడికి సమర్పించిన ఏది వ్యర్థం కాదు. మహాత్ములకి, భగవంతునికి, గురువులకు, పురాణములకు, ఇలాంటి పుస్తకాలకి, వాటికి సమర్పించే ప్రతి ధనము అపూర్వమై మన వెంట వస్తుంది. అదే మన వెంట వచ్చే ధనం. మిగతా ధనాలు ఏమి రావు. ఈ ధనాలన్నీ ఇక్కడే పోతాయి. ధనాని భూమౌ, నువ్వు సంపాదించిన డబ్బంతా ఈ భూమి మీదే కలిసిపోతుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది చచ్చిపోయాక, అబ్బే వీడి ఆధార్ వేస్ట్. నామినీ ఎవడనో ఉంటే వాడికి ఇస్తారు ఈ డబ్బులు, లేకపోతే కూడా రావు కదా. ఇక్కడ పాపం 25 లక్షలు నీ ఎఫ్డీ ఉందండి ఒక ఆయనకి. ఈ ఎఫ్డీ పైకి తీసుకెళ్ళడం అలా కుదరట్లేదు కదా. యమలోకానికో స్వర్గలోకానికో ఈ ఎఫ్డీ ఎలా వస్తుందండి? ఏ బ్యాంకు వాడు పైకి పంపలేడు ఏమిటో పోనీ. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఈ ఆన్లైన్ అక్కడికి పనిచేదే, ఈ డబ్బు రాదు. పోనీ డబ్బు ఏనంటే ఇల్లు రాదు. ఒప్పల్లులో నెలకొన్న బంగారపుటిల్లు నాది అని పాడుకోవడమే కానీ పోనీ ఇల్లు పైకి పట్టుకెళ్ళలేడా. ఈయన ఏమైనా పట్టుకెడతాడేమో అడగాలి ఎప్పుడన్నా. ఇప్పుడు కదా నువ్వు వెళ్ళాక. పోనీ ఈ వాహనాలు ఎర్ర కారు, అదేదో మాంధాత కాలన్నటి కారు, బ్లూ కారు. ఈ కార్లు తర్వాత బైక్ ఇవేవి రావు కూడా, దిక్కుమాలు కూడా. ఒక్కటి బైక్ పట్టుకెళ్ళలేం మనం. పోనీ పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళేప్పుడు విమానంలో ఈ కారు పట్టుకుపోదాం అంటే ఆ కారు వదిలేస్తాడు. వాహనాలు రావు, ఇల్లు రాదు, ధనము రావు, అన్నీ భూమి మీద వదిలేసిపోవలసిందే. ధనాన్ని భూమవు, భూమి ఎందే ధనములు వదిలి వెళ్ళవలసిందే. ఇంకా పశువులు ఉన్నాయి, కొందరు గుర్రాలు, కొందరు ఏనుగులు. ఇప్పుడు ఏనుగు ఎవడు పెంచుతాడు, లేడు పీనుగు అయిపోతాడు. ఇక ఏవో ఆవులు, గేదెలు, ఈ బర్రెలు ఇవన్నీ ఉన్నాయిగా, అవి గోశాలల్లో ఆ శాలల్లో వదిలిపోవలసిందే. నా ఆవు అంటే చావు తర్వాత ఆవు రాదు, గేది రాదు. పోనీ దున్నపోతు పెంచుకుంటే ఈ దున్నపోతున్న యమధర్మరాజు గారు నా దున్నపోతుతో పాటు తీసుకొద్దాం అనుకుంటాడా? ఆయన దున్నపోతే కానీ ఈ దున్నపోతు వెళ్ళదు కూడా. ఈ దున్నపోతు ఇక్కడ ఉండవలసిందే. పశవశ్చ గోష్ఠే, పశువులు గోశాలల్లో ఉండవలసిందే. ఆ వాటికి సంబంధించిన శాలల్లో ఉంటాయి. మరి భార్య గుమ్మం దగ్గరే ఇవ్వండి. ఆ గుమ్మం దగ్గరే ఉంటుంది కానీ ఇంతో శ్మశానానికి రాదు. పిల్లలు కూడా శ్మశానం దాకా వస్తారండి. బంధువులు పిల్లలు శ్మశానం దాకా వస్తారు. కొడుకులు ఉంటే కొడుకులు, అల్లుళ్ళు ఉంటే అల్లుళ్ళు. వీళ్ళంతా ఎందుకంటే ఆస్తులు ఇచ్చారు కనుక కనీసం అక్కడ దాకా వెళ్ళకపోతే బాగుండదు, 4 తీర్థాలు కూడా వస్తారు. వీళ్ళంతా శ్మశానానికి వచ్చిన తర్వాత ఈ మధ్యన శ్మశానంలో ఏమిటో తెలిసినా శవానికి నిప్పెట్టి పక్కన కూర్చొని టీలు తాగుతున్నారు. టీలు తెచ్చారు, నేను చూశాను శ్మశానంలో టీలు ఏమిటండి. వీళ్ళు టీ పార్టీ మండిపోను. అక్కడ కూడా టీ పార్టీ రా, ఒక్కటి అడగకూడదు. అవునా? జరిగింది ఇది. కాబట్టి అక్కడ కూడా ఏడవరు ఎవరు. ఏమాత్రం సంపాదించాడంటారు, ఎవరికి రాశారంటారు, ఇవే చర్చ. శ్మశానంలో ఏడ్చేవాడు లేడు, వీడితో కూడా వచ్చేవాడు లేడు. కొంతమంది కనీసం పూర్వం దహనం అయ్యేదాకా ఉండేవారు, ఇప్పుడు అదీ లేదు. నిప్పెట్టిన తర్వాత పని ఉందండి వెళ్ళిపోతానండి, నాకు అమెరికాలో పని ఉందండి, వేసవ ఉందండి అంటాం. తండ్రి ఇక్కడ, కొడుకు అక్కడ, అసలు రావడం మానేశారులేండి. ఇంకా రహస్యం తెలుసా, చస్తే ఏడ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు పూర్వం ఏడ్చేవారు. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర ఓ డాక్టర్ గారి ఇంట్లో పనిచేసానికి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు తల్లిపోతే ఆ టైంలో గరుడ పురాణం చెప్పమని బతిమాలేరులేండి. చాలా బతిమాలితే తప్పనిసరిగా చెప్పాను. చాలా ఏళ్ల క్రితం, కొంచెం ఇవ్వకండి, ఇప్పుడు ఇవ్వకండి, అప్పుడు ఇంకొంచెం ఇవ్వకండి. అప్పుడు ఈ గరుడ పురాణం చెబుతుంటే రోజు పొద్దున్న సాయంత్రం ఒక 5-10 మంది వచ్చేసేవారు. వచ్చేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు అనమాట, బాప్పోయ్, బహమ్మోయ్, అమ్మమ్మోయ్, అత్తయ్యోయ్, ఇలా రకరకాల వరసలు అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క వరస అనమాట. ఒక్కొక్కడు వచ్చేమో కూతురోయ్, ఒక్కొక్కడేమో బామ్మోయ్, ఒకళ్ళు అమ్మమ్మ, ఒకడేమో అత్తయ్య, ఇలా పిలిచి అప్పుడే వెళ్ళిపోయాయా, నీకు 100 ఏళ్ళు నిండాయా, 100 ఏళ్ళు నిండకపోతే చచ్చిపోతే, అలా ఏడవడం. 2 పూట్లు ఏడ్చేవారు. నాకేమో ఈ గరుడ పురాణం చెప్తున్నప్పుడు ఏడుస్తుంటే డిస్టర్బ్ అయిపోయి డాక్టర్ గారిని పిలిచి, ఏంటండి ఇలా ఏడ్చేస్తారు, ఎంతమంది బంధువులు ఉన్నారా మీకంటే, లేదండి వాళ్ళంతా బంధువులు కదండి అంటే, వారు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను. మా అమ్మ పోయింది కదండి, పోయినప్పుడు 2 పూట్ల ఎవరో ఒకళ్ళు ఏడవకపోతే ఇంటికి అరిష్టంట ఎవరో చెప్పారు. ఏడవడానికి నాకు కుదరదు, ప్రాక్టీస్ ఎక్కువ, బోల్డ్ డబ్బులు వస్తాయి పేషెంట్ల దగ్గర, నాకు పేషెంట్స్ తక్కువ, అందుకని కాంట్రాక్ట్ ఇచ్చానండి. వాళ్ళు 2 పూట్ల వచ్చి ఒక అరగంట ఏడవడానికి ఈ 11 రోజులకి 30,000 ఆ రోజుల్లో. క్యాటరింగ్, ఏడుపు క్యాటరింగ్. బంధువులు లేకపోతే ఇప్పుడు ఆ వెంగలేదు, పొరలో ఏడవరనే వెంగక్కర్ల, రెండు పొట్లు వచ్చి క్యాటరింగ్ వేసి వెళ్ళిపోతారు. నాకు ఉపన్యాసానికి 2000 ఇచ్చాడు, ఏడు పొరలకు 30,000 ఇచ్చాడు. గరుడ పురాణానికి 2000 ఆ రోజుల్లో. అంటే నేను అడగను కదా మరి అందుకని. కానీ ఏడుపు కొట్టాడు పరిపాల, అదో దరిద్రం కర్మ. ఏడుపు క్యాటరింగు, అన్నాలకి క్యాటరింగు, మంచిరేళ్ళకి క్యాటరింగు, అన్ని క్యాటరింగ్లే. ఆఖరి శ్మశానాలకి పట్టుబడనకి కూడా క్యాటరింగ్ అండి బాబు. రామరమ్మ వాహనం వచ్చి వాడే పట్టుకుపోతాడని, వాడే అన్నీ చేస్తాడు, వీడు అలా ఉంటాడు. ఏం కర్మయోగం ఇచ్చుకోండి మరి. కాబట్టి అంతా ఇళ్ళ దగ్గర ఉంటారు, ఏడుస్తారు, ఒక్కడు రాడు. అన్నీ ఇక్కడ ఉండిపోతే మరి జీవుడు వెంట వచ్చేది ఏమిటి? కర్మానుగో గచ్చతి జీవయేక, తన కర్మను అనుసరించి వాడు ఒక్కడే ఒంటరిగా పెడతాడు. అంటే వీడు వెంట వచ్చేది కర్మ, అంటే చేసిన పని యొక్క ఫలితం. మంచి చేస్తే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం, ఇవి కూడా వస్తాయి. మంచి చేశాడు స్వర్గలోకం వంటి ఉత్తమ లోకాలకు వెడతాడు, పిచ్చి పనులు చేశాడు ఏనాడు పురాణం వెండు యమధర్మరాజు గారి వెంట వెళ్ళిపోతాడు, ఆయన నరకాత్రి పాపాలు వస్తాయి. అందుకని ఇవన్నీ తెలుసుకుని సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. భగవంతునికి ఇచ్చిన కుండలములు అన్ని కుండలములుగా వచ్చి పడ్డాయి. ఎంత బంగారమును ఇప్పుడు ధర్మరాజు గారు ఏం చేయాలి? అంతా దానం చేయకుండా కొంత అట్టే పెట్టుకోవచ్చుగా? లేదు, దానం కోసం కృష్ణుడు అడిగితే కృష్ణుడు ఇచ్చేశాడు, అడగకుండా ఇచ్చాడు పైగా. పోనీ కృష్ణ, దానం కోసం బంగారం లేక నేను పిలిచాను, నేను నోరు తీర్చి అడగలేదు, రావడంతో ధర్మరాజా కుండలాలు ఇయ్యి అన్నాడు, ఆయన ఇచ్చాడు, వెంటనే బంగారం కురిపించి ఇదంతా మీకు కానుగ్గా ఇస్తున్నాను, మా సుభద్ర మీకు ఇమ్మంది దక్షిణగా ఇస్తున్నాను అన్నట్ట. అలా భావమృతులకు ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం ఆ రోజుల్లో. అప్పుడు ఆయన నవ్వేది పుచ్చుకుని తన సోదరులతో కలిసి అక్కడున్న బ్రాహ్మణోత్తములకి పంచితే ఇంకా గుట్ట మిగిలిపోయింది, కొండంత గుట్ట. ఈ గుట్ట ఎవరికి ఇద్దాం అనుకుంటుంటే ఓ పొట్టి ఆయన వచ్చాడు, తెల్లగా పొట్టిగా గడ్డాలు మీసాలతో ఒక ఆయన వచ్చాడు. ఈ గుట్ట చివరిది నాకు ఇచ్చే అన్నట్ట, శేషం నాదన్నట్ట. ఈయన ఆయనకి ఇవ్వగానే ఆయనే శివుడైపోయాడు. ఆ బంగారం మొత్తం ఈశ్వరుడు పుచ్చుకొని శివుడికి మారు వేషంలో ఉన్నవానికి గుర్తించకపోయినా సరే దానం చేసిన పుణ్యం వల్ల భవిష్యత్తులో మీరు విజయం పొందుతారు, యుద్ధంలో 18 యుద్ధం అయ్యాక రాజ్యం మీకు వస్తుంది, ధర్మరాజా నువ్వు సశరీరంగా స్వర్గానికి వెడతావు, ఆ తర్వాత యమధర్మరాజులో నీ ఆత్మ కలిసిపోతుంది, ధర్మాత్ముడు అయిపోతావు, ఈ తీరములో చేసిన దాన ఫలితం వల్ల శరీరం విడిచిపెట్టకుండా నువ్వు స్వర్గానికి వస్తావు అన్నాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడండి ఆయన, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ఆయన ఒక్కడే హరిశ్చంద్రుడి తర్వాత మళ్ళీ. అంత గొప్పది కనుక యథాశక్తిగా అలాంటి చోటుకు వెళ్ళాడు. బంగారం దానం చేసుకోవాలి, వెండి దానం చేసుకోవాలి, ఏది వీలుంటే చెయ్యాలి, చేసి శివార్పణ వస్తున్నారు. ధర్మరాజు అలా చేశాడు. మరిన్ని విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా 6:15 మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.